శరీరానికి సంబంధించింది మాత్రమే అనుకుంటే ఈ ప్రశ్న వస్తుంది. అసలు ఒక మనిషి తల్లి గర్భంలో తిరిగి ప్రవేశించి ఎలా జన్మించగలడు? ఈ శరీరాన్ని గురించి కాదు ఆయన అంటుంట. ఈ శరీరం తిరిగి జన్మించడే జన్మించదు, దీనికి ఒకసారి మరణం ఉంది. ఇది లెగుస్తుంది అంటే ఆయన తన మహిమ రూపంలోనికి మార్చుకుని తీసుకెళ్తాడు. అయితే మరణించేది వేరే ఉంది, ఆ మరణించే దాన్ని పట్టించుకోవడం మానేశం. అది లోపల చస్తా ఉంది, మనం గమనించం. దానికి మెమోరియల్ సర్వీసులు లేవు, దానికి సంస్కరణలు లేవు, దానికి భూస్థాపనలు లేవు, దానికి సమాధులు లేవు, అసలు దాన్ని చూడట్లేదు. ఎప్పుడు ఏ ఆత్మ మరణించిందో, ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉందో, ఏ పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారో, ఏ రకమైన డిఫార్మిటీస్ వచ్చేస్తున్నాయో మన గురించి మనకు తెలియదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి తెలియదు. మనం ఎంతగానో ప్రేమించే మన సొంత వాళ్ళు, మన బిడ్డలు, వాళ్ళలో ఏమన్నా డిఫార్మిటీస్ వస్తుంటే అరే ఏంటిది ఇలాగా, కొంచెం స్పృహకి తెలుస్తూ ఉంటుంది, క్రైస్తవ స్పృహకి తెలుస్తూ ఉంటుంది, కానీ పెద్దగా పట్టించుకో. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కుంటుతో కుంటుతో నడవాల్సి వస్తుంది, నాకు ఇక్కడ అన్ని రాడ్లు గీడ్లు వేశారు కాబట్టి. నేను ఒక రోజు చాలా బాధపడుతూ ప్రభువానికి నా బ్రతకంతా ఇంతేనా, వాళ్ళు తీస్తాను అనలేదు ఆ రాడ్స్, అలాగే ఉంచేస్తాం పర్వాలేదు అన్నారు. సో నా బ్రతకంతా ఇంతేనా, ఇలా నేను కుంటుతానే నడవాలా అని అంటే రెప్ప పాటలో మహిమ శరీరానికి మారుస్తాను. కానీ మనం చూసి నా కుంటితనమే, అయ్యో ఇదేంటి, ఏముంది అక్కడ, కాలుకుంటో కన్నుకుంటో కన్ను గుడ్డో ఏది వచ్చినా ఏముంది అక్కడ, దట్స్ నథింగ్. సరిగ్గా చెప్పాలంటే ఒక క్రైస్తవ జీవితంలో విషయమే కాదు, కానీ ఎక్కువ ఫోకస్ దానికే ఉంది, కంప్లీట్ ఫోకస్ దానికే ఉంది. దాని గురించే మాట్లాడతాం, దాని గురించే ఆలోచిస్తాం, ఇది ఏంటి ఇలాగ అయిపోయింది అయ్యో. ఈ రోజు రేపు ఒకవేళ శరీరానికి కలిగే స్వస్థత నీకు కొంచెం సేపు మాత్రమే సంతోషాన్ని ఇవ్వగలదు, ఎందుకంటే రెప్పపాటులో నీ జీవితం అయిపోబోతుంది కాబట్టి. కానీ ఆత్మకు కలిగే స్వస్థత నిత్యం ఉంటుంది. అయితే ఆ రకమైన ఫార్మేషన్ కోసం, తిరిగి రీఫార్మ్ కోసం ఆలోచించక ముందు ఇది ఏ రకమైన డిఫార్మిటీస్ కలిగి ఉందో మన శరీరంలో. శరీరం అంటే మనం ఇప్పుడు మనకు ఎదురుకుండా కనిపిస్తున్న శరీరం అంతా, ఆయన ఇచ్చిన ఆత్మ శరీరంలో ఏ రకమైన పొరపాట్లు ఉన్నాయి, వాటిని ఎలాగో మనం బయటకు తీసుకురావాలి, ఎలాగో మనం సరిచేసుకోవాలి అనేది ఒక ఆలోచన మొట్టమొదటిగా మనకి రావాలి. వస్తుంది కానీ దాన్ని ఎక్కువసేపు నిలబెట్టం. నాకు తెలిసి క్రైస్తవురాలిగా నాకు 64 సంవత్సరాల సర్వీస్లో ఏ చర్చెస్ లో చూడు, ఎక్కడ చూడు, ప్రార్థన అంటే ఏంటంటే మనిషికి సంబంధించిన శారీరక విషయాల మీదే ఎక్కువ దృష్టి. ప్రసంగాలు జరుగుతాయి అన్ని బైబిల్లో విషయం, శరీరానికి సంబంధించిన విషయాలు ఏం చాలా తక్కువ నిచ్చింది. కానీ మన దృష్టి ఎందుకో ఈ వైపు నుంచి ఆ వైపుకి మళ్ళీపోయింది. అయితే అసలు కరెక్ట్ చేసుకోవచ్చు, ఏ రకమైన సకల శరీరంతో మనం ఉన్నా తప్పేం లేదు, బతికేస్తాం. కానీ లోపల మనిషికి ఆయన రూపంలో నుంచి ఎప్పుడైతే తేడా వచ్చేసిందో ఆయన్ని చేరుకోవడం అది మరణం. మనిషి మరణం అది, ఆయనకి దూరం అయిపోతున్నాం, ఆయన రూపంలో లేవు, మరణం అది జరిగిపోయింది. అందుకే ప్రశ్న వచ్చింది, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావని. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు, వీళ్ళెవ్వరూ ఇంకా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, తరిమేయండి, నా మాట వినండి, ఈ జనాంగాన్ని దూరంగా తరిమేయండి, ఇక్కడ కాపులా పెట్టేయండి, తిరిగి వీళ్ళు ఇక్కడికి రావడానికి వీలు లేదు అని చెప్పేసి ఒక రూలు పాస్ చేసి దూరంగా తరిమేశాడు. అయితే ఆ దూరాన్ని దూరంగానే ఉంచేసి ఉంటే మన మరణం నిత్య మరణం అయిపోయింది, ఇక నిత్య జీవం అనే మాట అసలు లేదు. ఇక ఒకసారి మరణం అంటే మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి అక్కడ లేదు. అక్కడ జరిగిన ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనల్ని తరివేశాడో మనం అక్కడికి చేరుకోలేని పరిస్థితిలోకి మన మార్గాలను కూడా మనం చెరిపేసుకున్నామో ఆయన మన కూడా పడ్డం మొదలెట్టాడు. ఒక అద్భుతమైన విషయం ఇది. ఆయన కృప అండ్ గ్రేస్ ఇక్కడ మొదలైంది. గ్రేస్ అందుకు మనం అర్హులం కాము, తప్పు చేసాము, ఆయనకు దూరం అయిపోయాం, ఆయన జీవం నుంచి వేరైపోయి మరణ పొందిన వాళ్ళం అయిపోయాము. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆయన తిరిగి మళ్ళీ నాతోటి వచ్చి మనతోటి రావడం మొదలు. అదొక గ్రేస్ ఫస్ట్ థింగ్ అక్కడ జరిగింది అన్నమాట. మనిషి జాతికి వచ్చిన గొప్ప విషయం ఏంటంటే ఆయన తిరిగి మనల్ని వదిలిపెట్టకుండా మన మీద ఉండే ప్రేమతోటి ఆయన వెంబడించాడు. నేను ఎక్కడికి వెళ్ళా నువ్వు ఉన్నావు, నేను ఆకాశానికి ఎక్కానా నువ్వు ఉన్నావు, నేను సముద్రంలోకి వెళ్ళానా నువ్వు ఉన్నావు చెప్తాడు ఆయన. నేను కొండ మీదకి వెళ్ళాను నారాయణంగా ఉంటే నువ్వు అక్కడ ఉన్నావు పెడుతున్నాడు చెప్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్తే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ. ఇది మొట్టమొదటిగా ప్రతి క్రైస్తవుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఆయన ఎక్కడికి అక్కడ ఉన్నాడు. అస్పృహ ఉంటే ఎవరు కూడా దూరం అయ్యే పరిస్థితిలోకి వెళ్ళం. ఇక ఆ స్పృహ ఎప్పుడైతే ఉందో ఈ పని చేయొచ్చా, ఇది తినొచ్చా, ఇది తినకూడదా, ఇది వేసుకోవచ్చా, ఇది ఉండొచ్చా, సిగరెట్ తాగొచ్చా, ఎక్కడ పలానా వాళ్ళతో కూర్చొని మాట్లాడొచ్చా, ఇంకా ప్రశ్నలేవి అక్కడ ఉండవు. ఎందుకంటే ఇప్పుడైనా ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడగట్లే, నువ్వు ఎక్కడున్నావో చూస్తున్నాడు ఆయన అని తెలుసు కంప్లీట్ గా. ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నా సరే మనం ఏంటి అనేది ఆయనకు తెలుసు. మొట్టమొదటిగా ఆయన వెంబడించడం మొదలు పెట్టాడు. రెండవది ఆయన మాటను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టి ప్రవక్తల్ని పంపించి మాట చెప్పడం మొదలు పెట్టాడు, బతిమలాడడం మొదలు పెట్టాడు. ఆయన అంటున్నాడు నిక్కమైన ద్రాక్షవల్లిగా నేను నిన్ను తీసుకొచ్చి నాటాను. ఎంత మాటలు వింటుంటే మనసుకి బాధ అవుతుంది, నేను ఏంటి ఎంత దౌర్భాగ్యురాలని అనిపిస్తుంది. అంత గొప్ప ప్రేమ కలిగిన తండ్రిని కలిగి ఉండి ఎందుకు ఇలాంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నానా అనిపించేస్తుంటుంది. ఆయనకి ఎంత ప్రేమ అంటే నిక్కమైన ద్రాక్షవల్లిగా నిన్ను నాటాను, నువ్వు ఎందుకు ఇలాంటి కారు ద్రాక్షలు కాస్తున్నావు. కారు ద్రాక్షలు ఇరవై రెండో అధ్యాయంలో ఉంటుంది అన్నమాట ఇరవై ఒకటిలో. ముఖ్యమైన ద్రాక్షలు ఆయన ఎంత చక్కని మాటలు పెడుతున్నాడో చూడండి. అని నిన్ను నేను ఒకవేళ నువ్వు ఇలాంటి పరిస్థితిలో నీకు పాదులు తీశాను, చుట్టూ రాళ్ళు ఏరేశాను. ఒకప్పుడు రాళ్ళు రప్పలు గచ్చ పొదలు ముళ్ళ పొదలు నేనే కదా తీసుకొచ్చాను అక్కడికి శాపంగా, వాటిని అన్నింటినీ వేరేశాను. నీ చుట్టూ ఏం లేకుండా చేశాను, చుట్టూ మెత్తని చేశాను, నీరు పెట్టాను, అయినా సరే కారు ద్రాక్షలు కాస్తాను. ఏమొచ్చింది నీకు ఆశ అంత? ఆయనకి ఎంత మన గురించి ఆయన ఏమనాలనుకున్నాడంటే నా హృదయానుసారుడైన కుమారుడు. ఎవరి గురించి మనం ఇప్పుడు ఈ లోకంలో ఏ తండ్రి ఏ బిడ్డని గురించి చెప్పడం? ఆయన ఎలాంటి మాటలు మన మీద యూజ్ చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడంటే నా ఇల్లంతట్లోనూ నమ్మకమైన వాడు, నా హృదయానుసారుడే, నా మాటలు ఆయన బైబిల్లో రచించిన మాటలు చూస్తే కష్టం కలుగుతుంది. అంత ప్రేమను అలాగ మాట్లాడాలని, అలాగ మనల్ని ఫాలో అవ్వాలి, అలాగ మనల్ని ఎత్తి పెట్టాలని ప్రయత్నాల్లో అని ఎన్ని విషయాలను మన ఎడల చేశాడో అసలు మనకి తెలియని విషయాలు ఏం కాదు. అది 95 విషయాలను మార్టిన్ లూథర్ రాశాడు. ఆయన కొన్ని కోట్ల కొద్ది విషయాలు రాశాడు మన కోసం. ప్రతి నిమిషం మన కోసం ఒక తీసేసి రాస్తానే ఉన్నాడు, కనిపెడతానే ఉన్నాడు. వీడికి ఎలా చెప్తే అర్థం అవుతుంది, వీడు ఏం చేస్తే అర్థం అవుతుంది, ఏ రకంగా వీళ్ళని ఈ మంట నుంచి మనం బయటకు లాగాలి. ఎలాగైనా సరే ఆఖరికి ప్రొద్దున్నే పనిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మధ్యాహ్నం పనులు 12 గంటలకు పనిలోకి వచ్చిన వాళ్ళు, 3 గంటలకు వచ్చిన చివరి గంటలో పిలిచిన వాళ్ళు కూడా నీకు సేమ్ ఇచ్చేస్తాను తలాంతలు, నూరా వచ్చి పని చేసుకో, ఎవరిని వదిలిపెట్టట్లేదు. అందరూ తిరిగి ఆయన ఫామ్ లోకి రావడం కోసం, ఆయన విధానంలోనికి రావడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఒక రకమైన కాదు. మరి పాత నిబంధన అంతా ప్రవక్తలే, మైనర్ ప్రాఫిట్స్, మేజర్ ప్రాఫిట్స్ అని మనం చెప్పేసుకుని అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎన్ని విధానాలుగా ఉన్నాయి మనం విభజించేసుకుంటాం. వాళ్ళ విషయాలన్నింటినీ మనం తెలిసేసుకుంటాం. అంతేనా? ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం చెప్పారు, ఎలా చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎవరి కోసం చెప్పారు, ఇంతమంది ప్రొఫెట్స్ వినలే. అయిపోయిన తర్వాత నేను నా దాసుల్ని పంపిస్తుంటే వీళ్ళు కొట్టేసి చంపేసి పారేస్తున్నారని చెప్పి యెరూషలేము ఆ ప్రవక్తలను చంపుదానా ఆయన అంటూనే చివరికి పోనీ చంపేస్తున్నారు కదా అని వదిలిపెట్టలే. మరి ఏంటో మరి ఎంత ఈ అందుకే క్రైస్తత్వం లోతుల్లోనికి వెళ్తే మరి ఇంకా దాన్ని ఇంకా వదిలిపెట్టలేని పరిస్థితి అనమాట. అంత అంటూనే కూడా ప్రవక్తల్ని పంపడం ఆయన చంపేశారు, కొడుకునే పంపించేశాడు. ఆ కొడుకు మళ్ళీ మన కోసం ప్రాణం ఇచ్చేలా ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆయనే ప్రతిదీ చేసేస్తానంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు అదమా ఎక్కడ ఉన్నామనే ప్రశ్నించట్లేదు. ఆదాము ఆయన చెంతకు వెళితే తిరిగి ఆ రకరకాలైన డిఫార్మిటీస్ అన్ని సరిచేయడానికి సిద్ధంగా అక్కడ ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు. ఇప్పటికి ఇంకా అందులోనికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటే ఎలాగో ఎలాగో అవి సరి అవుతాయి అనేది. మరి నిన్నటి దిన ఒక మన బైబిల్ స్టడీలో కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది, చాలా నచ్చాయి నాకు. అది 5 సామాస్ లాంటిది ఏదో మాట ఉపయోగించడం జరిగింది. అందులో 1 తండ్రి అయిన దేవుడు, 2 యేసుక్రీస్తు, 3 విశ్వాసం, 4 కృప, 5 వాక్యం. వీటి ద్వారా ఇందులో ఏమని చెప్తారంటే వాక్యం ద్వారా మాత్రమే రక్షణ, అదొక తీరి. కృప ద్వారా రక్షణ, అదొక తీరి. క్రీస్తు ద్వారా రక్షణ, తండ్రి ద్వారా రక్షణ, విశ్వాసము ద్వారా రక్షణ. అయితే నాకు అనుకోకుండా యోహాను సువార్తలో తీస్తే అవన్నీ ఒకటే అని తెలుస్తుంది. అక్కడ యోహాను సువార్త మనం చదువుతాం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యాన్ని శరీరధారిగా లోకంలోకి వచ్చాడు, ఆయన యందు విశ్వాసం, ఆయన కృప, కృపా సత్య సంపూర్ణుడై, అన్ని మాటలు అందులో కనిపిస్తున్నాయి. మరి వీటన్నింటినీ ఆయన మనకిచ్చినప్పుడు ఇందులో ఏది పట్టుకున్నా అన్ని దాని ద్వారా మరి ఆయన మనలో మార్పు తీసుకురావడానికి. ఒక్క వాక్యం చదివినప్పుడు మనసుకు తడతా ఉంటది అది, అయ్యో నేను ఇంకెప్పుడు ఇది చేయకూడదు. ఎక్కడి నుంచి వచ్చింది అది? మనసులో ఉండే ఆ రకమైన రీఫార్మ్ ఎలాగొచ్చింది అది? ఆయన తీసుకొచ్చిన రీఫార్మ్ అది. ఆ రీఫార్మ్ ద్వారా తిరిగి పర్ఫెక్ట్ ఫామ్ లోకి రావడానికి ఆయన నిత్యము ఆయన కృపను మన ఎడల విస్తరింప చేయడానికి స్టిల్ క్రీస్తు ఆయన తన శరీరాన్ని తన రక్తానికి మనకు అప్పచెప్పి వెళ్ళిపోతూ కూడా ఒక ఆదరణకర్తను తిరిగి ఏర్పాటు చేశాడు. ఆ ఆదరణకర్త ఎంత అద్భుతంగా మనల్ని చెప్తా ఉంటది అందరికీ ఆ విషయం తెలుసు, ఆదరణకర్త చేసే పని. అయినా సరే ఆ రీఫార్మ్ ని మనం చేసుకోలేకపోతే, తిరిగి పర్ఫెక్ట్ ఫామ్ లోనికి రాలేకపోతే మాటల్లోదరు అయ్యే విషయాలు చెప్తాడు ఆయన. ఆయన 95 మాటల్లోనూ మొట్టమొదటి మాట ఏంటంటే మారు మనసు పొందడం అని యేసుక్రీస్తు ఆయన జీవితం ఎప్పుడైతే యేసుక్రీస్తు అన్నాడు అంటే మారు మనసు పొందండి అని, ఈ మారు మనసు పొందడం అనేది జీవితాంతం ఉండాలండి. ఒకసారి మారు మనసు పొందేసి అయిపోయింది, నేను ఇంకా ఆయన కృపలో నేను వచ్చేసాను ఆయన ఖచ్చితంగా భద్రపరుస్తాను. కృప అంటే అది ఆయన గిఫ్ట్, అది కృప అనేది ఆయన కృపలో మనల్ని భద్రపరచడానికి ఆయన నిత్యం మనతో ఆయన కృపను ఉంచుతూనే ఉన్నాడు. అయితే దాని నుంచి నేను కావలసిగా జారిపోతాను నాకు అదే బాగుంది, నాకెంత హ్యాపీగా ఉందో ఆ జీవితమే అనుకుంటే మాత్రం జీవితాంతము పశ్చాత్తాపం అనే విధానం లేకపోతే రిఫార్మేషన్ అనేది ఉండదు. మరి 95 కాదు కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు, పాప శిక్షా విధి మనల్ని మనం నిత్యం చదించుకుంటున్నంత కాలం మనం పరలోకంలో చేరే వరకు కొనసాగుతుంది. పాపానికి మనం ఒక అనుభవించిన విషయం, పశ్చాత్తాపం మనల్ని మనం వేరు చేసుకుని అప్పటి వెనకటి ఆదాము పరిస్థితి నుంచి బయటపడి కొత్తగా మనం మార్పు చెందడాన్ని నిత్యము మనం స్మరణ చేసుకుంటూ ఉంటే ఆ శిక్షా విధి మన జీవితాంతం కొనసాగించుకుంటూ ఉంటే మన పరలోకం చేరే వరకు అది మనతోటే ఉంటుంది అంటాడు. మరి రీఫర్మేషన్స్ లో కొన్ని కొన్ని విషయాలు, మరి అప్పటి వాళ్ళు చేసిన విషయం ఏంటంటే కొన్ని డబ్బులు ఇచ్చేస్తే తప్పులు నయమైపోతాయి. చచ్చిపోయిన పెద్దల కోసం వాళ్ళు కొన్ని కొన్ని తప్పులు చేశారు, పూర్తిగా వాళ్ళు పరలోకానికి వెళ్ళరు, పరగటిలో ఉంటారు. వాళ్ళకి వీళ్ళు డబ్బులు ఇస్తారు పోపుకి, అప్పుడు పోపు కొన్ని ప్రార్థనలు చేస్తాడు వాళ్ళ కోసం, అప్పుడు వెంటనే వీళ్ళు పరలోకం వెళ్ళిపోతారు. డబ్బులు పెట్టిన డబ్బులు గలగలమంటే ఆత్మలు గలగలా వెళ్ళిపోతారంటే పైకి. అలాంటి వాళ్ళ విధానాలు అన్ని, కొన్ని కొన్ని విధానాలు మనం కూడా ఇంకా వాటిని కొనసాగిస్తూనే ఉన్నామేమో. మనం చేసే క్రియల మూలంగా, మనం చేసే పనుల మూలంగా, కొన్ని కొన్ని మంచి కార్యాల మూలంగా, కొన్ని రైచ్యూర్స్ ఉంటాయి కదా, చాలా క్లియర్ గా చెప్పాడు. పెద్దల కోసం, చనిపోయిన వారి కోసం మీరు చేసే ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా అవన్నీ ఏవి వాళ్ళది చేరవు. కానీ మనం చేసే పేదలకు మనం చేసే పనులు, దాని బదులు 53వ సూత్రంలో చెప్తాడు ఆయన, పేదల కోసం మీరు చేసే కార్యాలు మాత్రం మీతో వస్తాయని అంటాడు. కొన్ని ఆయన చెప్పిన కార్యాలను బట్టి అలాగే మరి చివరికి వచ్చేటోడికి ఏం చెప్తాడంటే 94-95, శిక్షా విధుల ద్వారా, మరణం ద్వారా, నరకం ద్వారా తమ శిరసైన క్రీస్తుని వెంబడించేలా మెలకువ కలిగి ఉండేలా క్రైస్తవులకి బోధించాలి. ఆయన చెప్తాడు ఏంటంటే, శిక్షా విధి ద్వారా మనం పొందే మరణం ద్వారా, ఇప్పుడు ఇందాక ఒక మాట చెప్పుకున్నాం, చనిపోయిన వారిలో ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉన్నాయనుకోండి, డిఫార్మిటీస్, అవి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం డబ్బులు చెల్లించి సరిచేయలేము అంటే అర్థం ఏంటి, అంటే అర్థం ఏంటి, డిఫార్మిటీస్ ఏమన్నా ఉంటే అవి మనమే మరణానికి ముందే వాళ్ళు విడిచిపెట్టుకోవాలి. మన కోసం ఎవరు ఏమి చేయలేరు. మరణంటప్పుడు ఎప్పుడు విడిచిపెట్టాలి, మనం మరణమయ్యే లోపల ఎప్పుడు మరణం అవుతాం, ఈ నిమిషం, నేనైతే ఈ నిమిషం చెప్పలేం కదా. కాబట్టి మనకి ఒక సమయం ఉండగానే దాన్ని సరి చేసుకోవడంలో అనేది మరొక ముఖ్యమైన అంశం. ఎప్పుడో సమయం వస్తుందిలే, నెమ్మదిగా చేద్దాంలే, అన్నదినాలు చేద్దాంలే, నిద్రపోయాక చేద్దాంలే, పొద్దున్న లేచి మోకాలు లేని 4 గంటలకు ప్రార్థన చేద్దాంలే. ఇప్పుడు అవన్నీ మనకు విధానాలతో మొదలు పెట్టిన క్రైస్తవ్యం వచ్చేసింది కాబట్టి ఆ విధానాలతో ఏమీ లాభం లేదు. సొంత పశ్చాత్తాపాన్ని నిత్యము వెంటనే ఇమ్మీడియట్ గానే ఎప్పుడు సమయం ఉంటే అప్పుడే చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు ఒక రోజు ఉందిలే అనుకుంటే, ఎవరో చేస్తారులే అనుకుంటే ఇది జరిగే విషయం కాదు. మనలో ఏ డిఫార్మిటీస్ ఉన్నాయో, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలాగైతే కంట్లో ఏదో నలక కనిపిస్తుంది, అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, పర్వాలేదు ఇవాళ వెళ్ళు, రేపు వెళ్ళు, ఎల్లుండి వెళ్ళు, ఏమవ్వదు. కానీ లోపల నలక ఉంది చూడండి, ఆ నలకని ఇమ్మీడియట్గా వెంటనే కొంచెం కూడా అశ్రద్ధ చేయకుండా వాటిని తీసేసుకోవాల్సిన అవసరం ఉంది. సరైన ఫామ్ లోకి తిరిగి రావాల్సిన అవసరం ప్రతి క్రైస్తవునికి ఉంది. ఏ నిమిషం ఆయన మనకి మరి ఇక చాలు అంటాడో మనకు తెలియదు. ఆయన కృపం అనే ఎలా ఉంది, ఎస్ ఉంది, కానీ ఎంతకాలం, ఎన్నిసార్లు ఇచ్చాడు నీకు ఛాన్స్ నీకు తెలుసా, ఒకసారి ఆలోచించుకో, ఎన్నిసార్లు ఛాన్స్ ఇస్తానే ఉన్నాడు, మరి ఇంకా 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 అంటే ఏమో చెప్పలేదు. మరి అటువంటి రిఫర్మేషన్ డేని జ్ఞాపకం చేసుకుంటూ 504 సంవత్సరాలు అయిందంట. ఒక బైబిల్ మిషన్ పాస్టర్ గారు వచ్చారు ఒకసారి ఈ రిఫర్మేషన్ డే గురించి మాట్లాడటానికి. 500 సంవత్సరాలు అయినప్పుడు పెద్ద పండుగలు చేస్తాం ఊదరం అందరం కూడా. ఆవిడ మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ గా మీకు సిగ్గుందా, అసలు మీకు సిగ్గుందా 500 సంవత్సరాలు అయింది బైబిల్ బయటకు వచ్చి అని చెప్తున్నారు, ఓదర్ గారు 500 సంవత్సరాలు అయింది బయటికి తీసుకొచ్చి అని చెప్తున్నారు. ఈ 500 సంవత్సరాల్లో పట్టణ రాజన్ ఎక్కడ ఉందంటే ఆది కాండంలో వెతుకుతారు, ఆది కాండం ఎక్కడ ఉందంటే నూతన నిబంధనలో వెతుకుతారు. ఈ పాటికి బైబిల్ అంత కంఠస్థం వచ్చేయాలి, మీకు వాక్యం గుండెల నిండా పెట్టేసుకోవాలి. అలాంటిది ఇంకా మీకు ఎక్కడ ఏముందో వెతుకుతున్నారు, బైబిల్ కాగితాలు చేస్తున్నారు. నేను ఒక రిఫరెన్స్ చెప్తే, నేను ఇన్నిసార్లు చదివాను బైబిల్ అని చెప్పడం వల్ల చెప్తాను అంటే, నేను ఆవిడ అన్న మాటని మనం ఎన్నిసార్లు చదివాం, మనం అందరం బైబిల్ ఎడల సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వాళ్ళ అలాగని అంటున్న ఉద్దేశం కాదు. కానీ మరి బంధకాల నుంచి వాక్యం మన చేతిలోకి వచ్చిన తర్వాత దానిని చూస్తూ మన డిఫార్మిటీస్ని మనం సరి చేసుకోవడానికి గొప్ప ఆయుధం మనకి ఇచ్చిన ఆయుధం, అది దేవుడు మనకి ఇచ్చిన ఆయుధం. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అందులోనే కత్తులు ఉన్నాయి, అందులోనే సిరాజులు ఉన్నాయి, అందులోనే మెడిసిన్స్ ఉన్నాయి, అందులోనే లేపనాలు ఉన్నాయి, మెడిసిన్ మాత్రలు ఉన్నాయి, అందులోనే సిజర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అందులోనే. వాటిని ఉపయోగించుకుంటూ ఆయన కృపాధారంగా ముందుకు వెళ్తూ ఎక్కడ ఉన్నామనే మాట మనకి ఇంకా రావలసిన అవసరం లేకుండా, ప్రభువా నీ దాసుని నీ చిత్తం అని ఆయన చేతికి అప్పచెప్పుకునే పరిస్థితులకి అందరూ ఉండాలని. ఎందుకో నేను అనుకున్న వాక్యం ఇది కాదు, మరి ఇందాకిందాకే ఆ మాట అనిపించింది నాకు. దేవుడు ప్రతి నాశ మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్రెస్ చేసి ముగిస్తాను. ప్రతి ఒక్కరు నాకెంత మంది పరిచేస్తున్నారు, ఇప్పుడు ఎదురుగుండా కనిపిస్తున్నారు కొన్ని కొన్ని మొక్కలు, వచ్చే సమస్య ఇలా వచ్చే సమస్యలకు అంటాం. అలాగూ అందరం కలిసి ఆయన సన్నిధానానికి వెళ్ళే అద్భుతమైన సమయాన్ని ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు సరిచేసుకుంటూ, ఒకరికొకరు ఒకరు ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.